నవ్వగలగడం ఒక యోగం, నవ్వించగలగడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు మన జంధ్యాల గారు. అయినా పరిగెత్తడం, పట్టుకోవడం, నిలుపుకోవడం, నిలబెట్టుకోవడం మాత్రమే జీవితం అయిన తరంలో బ్రతుకుతున్న మనం నవ్వడం మర్చిపోతున్నాం అనే చెప్పాలి. అది సమయం లేకపోవడం వల్ల కావచ్చు, లేదా మనకు నవ్వాల్సిన అవసరం లేకపోవడం వల్ల కూడా కావచ్చు. అయితే ఈ పరిస్థితి మన జీవితంలోనే కాదు, మన సాహిత్యంలో కూడా చూస్తాం. నవరసాల్లోని అన్ని రసాల్లోకి హాస్యరసానికి సాహిత్యంలో దొరికిన చోటు చిన్నదే అని చెప్పాలి. ఆ రసాన్ని కలంలో నింపిన వాళ్ళు కూడా తక్కువనే చెప్పాలి. అయితే ఇవాళ రోజున ఇప్పుడనే కాదు, కొన్ని తరాల నుంచి కూడా హాస్యం అంటే ఒక్కొక్కప్పుడు బూతు అనే అర్థం వచ్చేసింది. అంటే ఇలాంటి గడ్డు కాలంలో హాస్యం అంటే బాడీ షేమింగ్, అవినీతి, అపనింద, అసూయ ఇలాంటి చాలా రకాల నానార్థాలు కలిసిపోయాయి హాస్యానికి. అలాంటి సమయంలో కూడా ఇవన్నీ, ఈ మరకలన్నీ అంటకుండా హాస్యాన్ని చాలా స్వచ్ఛంగా మనందరినీ కడుపుబ్బా నవ్వించేలాగా రచనలు చేసిన కొంతమంది రచయిత్రుల్లో మన భానుమతి రామకృష్ణ గారు కూడా ఒకరన్నమాట. ఆవిడ రాసిన కథల్లోకి నాకు అత్తగారి కథలు అనే ఈ పుస్తకం చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఈ పుస్తకం చదివినప్పుడు మన ఇంట్లో ఉన్న మనిషే ఈ అత్తగారు అని అనిపిస్తుంది అన్నమాట. అంత మనసుకు దగ్గరగా వస్తారు ఈ అత్తగారు. అలాంటి అత్తగారితో మన భానుమతి రామకృష్ణ గారు తన అక్షరాలతో అత్తగారితో మనందరితో అలవోకగా నవ్వించారు. అయితే ప్రతి కోడలికి ఒక అత్తగారు ఉంటుంది, ఒక అత్తగారు ఇంకో అత్తగారులా ఉండరు. అందుకనే అత్తగారి కథలు ప్రతి ఇంటికి ఒక అర్థం, యథార్థం. కథల్లోని అత్తగారు ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక పాత్ర. ఇంకా చెప్పాలంటే ఆవిడ చిరంజీవుల జాబితాలో చేరిపోయారు. విమర్శకుల చేత మెప్పులు పొంది ప్రసిద్ధికెక్కిన ఒక కటౌట్ పాత్ర అత్తగారు. ఈ అత్తగారు అన్నీ తెలిసి ఏమీ తెలియని మనిషి. ఆవిడ పరిజ్ఞానానికి ఒక ఆధారం లేదు, అంతూ లేదు. ఆవిడ మనస్తత్వము, మాటల ధోరణి, ప్రవర్తన పద్ధతులు ఈ కథల్లో మనకి ఎంత బాగా తెలుస్తాయంటే ఆవిడ కానీ మనకి వీధిలో ఎదురైతే మనం ఇట్టే వెంటనే గుర్తుపట్టేస్తాం అన్నమాట. అత్తగారు మళ్ళీ ఎంత అమాయకురాలంటే దొంగలెవరో దొరలెవరిలో మనకి ఎలా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే నల్లగా నాపరాళ్లలాగా పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటి నిండా నూనె రాసుకొని దొంగతనాలకు దోపిళ్లకు వస్తుండే వాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఉంటారే అని అడిగేంత అమాయకురాలు అన్నమాట. మరి ఈ అత్తగారి విశేషాలు, ఈ అత్తగారి విన్యాసాలు తెలియాలంటే మనం ఆవిడది ఒక కథ వినాల్సిందే. విందామా మరి?
ఈ అనగనగా శీర్షికలో 3వ ఎపిసోడ్ని వివరిస్తున్నవారు పుణ్యా పాతూరి గారు. ఆమెకు కథలు చదవడం అన్నా మనుషుల వ్యక్తిత్వాలని చదవడం అన్నా చాలా ఇష్టమని తెలిపారు. కథలు రాయాలనే ఉత్సాహం కూడా ఉందని రెక్కల గుర్రాలు, స్నేహం, ఛాయాదేవి అనే కథలను ఆమె రాశారు. షడ్రుచుల్లో తీపి, నవరసాల్లో హాస్యం అంటే వారికి ఎంతో ఇష్టమని అన్నారు. ఇక కథ మీకోసం.
ఈ కథ పేరు అత్తగారు నరసమ్మైన. ఇది ఎలాంటి కథ అంటే ఇది మన ఇంట్లో మనం కూర్చున్నప్పుడు మన పక్కన లేకపోతే మనకే జరుగుతున్నట్టు అనిపించే కథ అన్నమాట. ఓ వంటాయినోయ్, యాదవ సచ్చినోడు ఎనపడి పలకడు ఏని పోయిలో బెట్ట. ఓ వంటాయినోయ్, అబ్బబ్బా ఆ పని మనిషిని కాస్త అరవద్దని చెప్పు, ఒకటే కేకలేస్తోంది అంటూ మావారు. బబ్బా ఏమిటమ్మా ఈ పని మనిషి రాక్షసులా అరుస్తోంది, దాని కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మావాడు. కొత్తగా మా ఇంటికి వచ్చిన గుంటూరు పని మనిషి మీద చికాకు పడ్డం మొదలెట్టారు. దొరక్క దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వైపు నుంచి వచ్చింది, అచ్చ తెలుగుది, కష్టపడి పనిచేసే ఒక మగాడిది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం. వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది, ఎంతో సంతోషించాం. జీతాంతం మీ పాదాల కాడ పడుంటాను, నాకెవరు లే అన్నది ఆనందించాం. తన మగుడు తనను వదిలేసి ఎవరితోనో పెళ్ళాడాడన్నది అయ్యో పాపం అనుకున్నాం. అన్ని పనులు చేస్తానంది, ఒడ్డు పొడవుగా లాడది, ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది, ఇంటి పట్టునే పడుంటుంది, సాయంకాలం 6 గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు, కాస్త నా వీపుకి అమృతాంజనం అన్నా పట్టిస్తుంది, ఏవేళప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు బహు సంబరపడిపోయారు. వచ్చిన మన్నాడు తెల్లారేసరికల్లా ఇంటి పనంతా చేసేసింది. మా అత్తగారి మడి పాత్రలన్నీ తడతలమనేట్లతో తులసికొట్ట దగ్గర బోర్లించి పెట్టింది. ఆమె వంట చేసుకునే మడి బొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపట్లో తోమిపెట్టింది. ఇంటి ముందు తులసికొట్ట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది. మజ్జిగ చిలికి వెన తీసి పెట్టింది. ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసి పెట్టింది. శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది. వేడినీళ్లు కాసి మా అత్తగారి స్నానానికి రెడీ చేసేసింది. ఆహా ఆహా, ఎంత కాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కళకళలాడుతూ చూడగలిగానంటూ బ్రహ్మానంద పడిపోయారు మా అత్తగారు. ఒసే నర్సు అంటూ ఆ పని మనిషిని పిలిచారు. దాని పూర్తి పేరు నరసింహమ్మ. ఏంది పెద్దమ్మ గారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది. ముఖం నిండా పసుపు పూసుకుని, కండ్ల నిండా కాటు పెట్టుకుని, తల నున్నగా దువ్వి పూలు పెట్టుకుని, రూపాయి అంత బొట్టు పెట్టుకుని గ్రామదేవతలా కనిపిస్తున్న నరసింహను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి, పెద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా. ఆయ్ తిన్నానండి అమ్మగారు అంది కాస్త సిగ్గుపడుతూ నరసింహ. అట్లాగే పెందలాడే పెద్దన్నం తినేస్తూ ఉండు, అప్పుడే నువ్వు ఇంత చాకరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు. మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం, కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దనా చేయడం, ఇంకా ఆమె క్లిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తూ ఉండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది. నరసమ్మ వచ్చి 3 రోజులే అయింది. 4వ రోజు నుండి నిద్ర కాస్తలే ఎటుకలే కూడా మొదలుపెట్టింది. పాత్రల తలతల ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి. వంటాడు పిలిస్తే ఏహ ఉండు ఎదవగోల కోరక అది నూరు ఇది రుబ్బు అంటూ పేనాలు తెస్తుండవు అంటూ విసుక్కోవడం నా చెవిన పడ్డది. మా అత్తగారి చెవిన పడిందో లేదో మరి. 1 వారం రోజులైంది. పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని, కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని, పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని, మజ్జిగ చిలకలేదని, ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభం అయ్యాయి. అవన్నీ విన్న మా అత్తగారి మొహంలో కొద్దిగా ఆందోళన కనిపించింది. ప్రొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కళకళలాడుతూ పనిచేసే నరసమ్మ కాస్త 1 వారం రోజులు అయ్యేసరికి లేటుగా నిద్రలేవడం, విసుక్కుంటూ మూలుక్కుంటూ చేయబెణికిందంటూ పాత్రలన్నీ ఎత్తిపడేయడం మొదలెట్టింది. పెద్దమ్మగారి కాళ్ళు పట్టడానికి పిలిస్తే ఉండండమ్మా వస్తున్నాను, అసలే పనులు తేమలకు సస్తండా ఏదో సచ్చినోడు, ఈ వంటోడు పాత్రలన్నీ ఒక్కసారి తగలెడితే గదూ చేతికేదో రోగం వచ్చింది, ఊరికే కుక్క నమిలినట్టు నవ్వులుతా ఉంది ముంజేయి అంటూ కుడిచేయి పిడికిలు బట్టి నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది. మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు. రాను రాను మాట్లాడితే అందరి మీద కసుమంటం మొదలెట్టింది నరసమ్మ. అంతవరకు బాగా పనిచేస్తుందా వచ్చిన నరసమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు. మనిషి మళ్ళీ మంచిదే, కష్టపడి పనిచేసేదే, ఒళ్ళు దాచుకునే స్వభావం అస్సలు లేనే లేదని మొదటనే తెలిసింది. మరి ఎందుకలా విసుక్కుంటోందో నాకు బోధపడలేదు. మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుము వాలుస్తూ నరసమ్మను పిలిచి, అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి, కాస్త ఆముదం పట్టించవే అన్నారు. అబ్బా నా శాతగా పెద్దమ్మగారు, ఇప్పుడు నేనేం చేయలేను, నా ఒంట్లో కాస్త కూడా బాగోలేదు, ఇంకా నేను నాగా పెడితే ఈ ఇంటి చాకరీ ఎవరు చేస్తారని ప్రాణం బిగబట్టుకొని చేస్తా ఉండ, కాసేపట్లో గొడ్డ కట్టడానికి వెళ్ళి నడుము వాలుతానమ్మా అంటూ పెరటి వైపు వెళ్ళింది. మా అత్తగారు గుతుక్కుమన్నారు. ఇంకే ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను, వాళ్ళకం చూస్తే బాగాలేదు అంటూ నిట్టూర్చారు బరువుగా. నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలేళ్లదని తెలుసుకున్నాను, కానీ దానికి ఏవో కొన్ని ఇబ్బందులున్నాయి అందుకే అలా విసుక్కుంటోందని గ్రహించాను. మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు. వంటాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు అమ్మగారు పెరటి వైపు మీకు తమాషా చూపిస్తాను త్వరగా రండి అన్నాడు. వాడి వెనకాలే పెరటి వైపు వెళ్ళాను. వాడి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కట్టం దగ్గరికి తీసుకెళ్లాడు. ఓ మూల ఉన్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తాను. ఏం కనిపించి ఉంటుంది అనుకుంటున్నారు?
Want to hear more stories like this? Listen on Apple Podcasts, Google Podcasts, Spotify, or wherever you get your podcasts from.
సరే ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఊరించకుండా చెప్పేస్తాను. జాలీగా లల్లాయి పదం పాడుతూ దర్జాగా కూర్చుని బారెడు చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది. వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం ఉంచుకొని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఆనందంలో ఒళ్ళు మర్చి చుట్టపొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ ఖయ్యాంలా కనిపించింది. పక్కనే సాకిలా ఉన్న ఆవుదోడ నరసమ్మను ఆనుకుని కూర్చుంది. నిశ్శబ్దంగా వచ్చేసాను. నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే లోపలికి వస్తూనే వంటగాడు చెప్పాడు, నరసమ్మకు ఆ విసుగంతా చుట్టకాల్చడానికి తీరిక లేకనే అని. చివరకు తోటవాడిని బ్రతిమలాడి 4 గణాలు తీసుకుని వెళ్ళి చుట్టపొగాకు తెచ్చుకుందని అగ్గిపెట్ట వంటింట్లోంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్లి చూశానని చెప్పాడు. ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదు అని వంటవాడికి గట్టిగా చెప్పాను. కాసేపటికి నరసమ్మ ఆర్తి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గరకు వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారు 2 కాళ్ళు బర్రని తన ముందుకు లాక్కుంది. ఓ అమ్మ ఎవరే అనుకుంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు. నరసమ్మ పక్కపక్క నవ్వేసి, నేనమ్మా కాళ్ళు ఇట్టేంటి ఆముదం రుద్దుతా అన్నది. ఇప్పుడు వద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా, మీకు తెలవదు అమ్మగారు, మీరు ఊరుకోండి కాళ్ళు ఇట్టేయండి అంటూ బలవంతంగా ఆమె 2 కాళ్ళు లాక్కుని ఆముదం రుద్దడం మొదలుపెట్టింది. ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమో అని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను. నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. ఆముదం రుద్దినంతసేపు నరసమ్మ ఏదో కబుర్లు చెప్పి వంటవాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది. అది నవ్వే కొద్దీ మా అత్తగారి ముఖం పెద్ద క్వశ్చన్ మార్క్ లో తయారైంది. నాకు 7 అంట్లున్నాయమ్మోయ్, ఆ ఎదవ సచ్చినోడు బండిడేస్తాడు బొచ్చెలు అంట్లు తోమి ఇల్లు జమ్మి సాయంత్రం మీ యూపికి అమృతాంజన రుద్ది ఏ నీళ్లు కాయటం చేస్తా, మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పక్కపక్క నవ్వుకుంటూ అంట్లు తోమడానికి వెళ్లిపోయింది నరసమ్మ. మా అత్తగారు హుషారుగా వెళ్తున్న నరసమ్మ వైపే చూస్తూ, ఏమిటే ఇది, ఒట్టి ఖయ్యాళి మనిషిలా ఉందే అన్నారు. నవ్వి ఊరుకున్నాను. సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో 5 రూపాయలు పెట్టాను. తెల్లబోయి నాకెందుకు 2 రూపాయలు అన్నట్లు నా వైపు చూస్తుంది. నీ సొంత ఖర్చుకు ఉంచుకో, నీ దగ్గర డబ్బు ఏమీ లేదుగా, వాళ్ళని వెళ్ళి చిల్లర డబ్బులు అడక్క, అందుకే ఇస్తున్నాను అన్నాను. నరసమ్మకేదో అనుమానం కలిగి, నాకేం ఖర్చుందమ్మగారు అంది నేల చూపులు చూస్తూ. నాకంతా తెలుసులే నరసమ్మ అన్నాను నవ్వుతూ. ఇక నా వైపు చూడడానికి మొహం చెల్లని నరసమ్మ చట్టుకున్నది 2 పాదాలు పట్టుకుని, అమ్మగారు అమ్మగారు నన్ను క్షమించండి, పెదవలవాటు, పొగాక్ కంపెనీలో పనిచేసేదాన్ని, ఆడోళ్ళంతా కాలస్తా ఉంటే అలవాటైంది, కోపగించుకుని పంపించేయకండి అమ్మగారు, దిక్కులేని దాన్ని, మీ నీడనే పడుందాం అనుకున్న అలవాటైన మొలాన పిచ్చినట్టుంటాది, వంటోడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గురుసుకొని పనిచేశా, ఈ విషయంలో మీరు కోపడకపోతే ఇంకెంత పనన్నా చేస్తా, లేకపోతే ఏంటో నోరు తుత్తర బుట్టి పిచ్చెత్తునట్టుంటాదమ్మా, కాసేపు చుట్టగాలిస్తే ఇక ఆగ మేఘాల మీద పనిచేస్తా అని నరసమ్మ చెప్తా ఉంటే నాకు నవ్వు వచ్చింది. అలాగే కానీ పెద్దమ్మగారికి తెలియకుండా మటుకు చూడను. అమ్మో అమ్మో ఎంత మాట ఎంత మాట, అట్టంతా తెలియనిస్తానా అమ్మా, ఆ అమ్మ ఎంత మడి నాకు తెలియదు అంటూ చెంపలేసుకుని వెనక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వు నవ్వుకుంటూ తలుపు చాటం దాక్కున్నాడు. ఆ రోజు నుంచి నరసమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయడం చూసి మా అత్తగారి ముఖంలో కళగనిపించింది. కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయి అనేదే అందరి కంప్లైంట్. ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత పక్కపక్క నవ్వుతూ పనిచేస్తుంటుంది. ఈ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని ఒక రహస్యంగానే ఉండిపోయింది అని వాళ్ళ అత్తగారి గురించి ఆ నరసమ్మ గురించి రాశారు భానుమతి గారు. ఈ కథ చదివినప్పుడల్లా నాకు ఎందుకు అది చాలా దగ్గరగా మనసుకు అనిపిస్తుందంటే, సంధ్య మన ఇంట్లో కూడా మనం చూస్తాం, అంటే ఇక్కడ మనకు ఆస్ట్రేలియాలో అవకాశం లేదు కానీ మనం భారతదేశంలో ఉన్నప్పుడు మనకు కూడా ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పని చేసే వాళ్ళు అన్న మాటే కానీ మన ఇంట్లో మన జీవితంలో ఒక పెద్ద భాగం వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకు ఒంట్లో బాగోపోయినా, వాళ్ళకు మనసు బాగోపోయినా, వాళ్ళకు కోపం వచ్చినా మనం చాలా చాలా జాగ్రత్త పడాలి ఆ విషయంలో. మనం ఊహించుకోకర్లేదన్నమాట. ఒక కథ మనం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఒక ఊహలోకి తీసుకెళ్తుంది. ఊహలోకి వెళ్ళాక ఆహా ఇలా ఉంటుందా, ఇలా చేయొచ్చా, ఇలా చేయగలమా అని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేది కథ. కానీ ఈ అత్తగారి కథల్లో ఏ కథ చదివినా కూడా మనం ఊహించుకోకర్లా, అది మనదే. ఈ అద్భుతమైన కథలు రాసిన భానుమతి రామకృష్ణ గారి గురించి కూడా చెప్పుకోవాలి మనం. భారత చలనచిత్ర చరిత్రలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక విలక్షణమైన నటి. అంతేకాకుండా ఈవిడ అద్భుతమైన రచయిత్రి, గాయని మరియు చిత్రకారిణి, ఒక సంగీత దర్శకురాలు, ఒక స్టూడియోకి అధిపతి, ఒక దర్శక నిర్మాత, ఇలా ఎన్నో రంగాలలో ఆవిడ, అంటే ఆవిడ చేయలేని పని లేదు అన్నట్టుగా పది చేతులు ఉన్న ఆదిశక్తిలాగా ఉన్నారన్నమాట. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలిని. ఆంధ్రప్రదేశ్లోని దొడ్డవరం గ్రామంలో ఒక సంగీత కళాకారులు సాహితీవేత్తల కుటుంబంలో 1925 సెప్టెంబర్ 7వ తేదీన జన్మించారు. ఈవిడ ఒక 3 ఏళ్ల ప్రాయం నుంచి కూడా ఆయన ఆవిడ తండ్రి అయిన బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారి దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. అలాగే సుమారు 100కి పైగా వివిధ భాషల చిత్రాల్లో నటించి ఆవిడ తొలి చిత్రం వరవిక్రయం కావడం ఒక విశేషం. అయితే ఏంటంటే భానుమతి గారికి అన్నిటికంటే అంటే చాలా మందికి భానుమతి గారు నటిగా మాత్రమే తెలుసు. ఇంకా భానుమతి గారు చాలా కథలు రాశారు, కానీ ఆవిడ రాసిన మొట్టమొదటి కథ అత్తగారి కథలు. ఆ కథకే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇంకా ఆవిడ తన జీవిత చరిత్రను కూడా రాశారు, దాని పేరు నాలో నేను. ఈ నాలో నేనుకు ఉత్తమ జీవిత చరిత్రగా జాతీయ బహుమతి లభించింది ఆవిడికి. ఇంకా భానుమతి గారిని శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర విశ్వవిద్యాలయాల వారు గౌరవ డాక్టరేట్ బిరుదులు ఇచ్చి సత్కరించారు. భారత ప్రభుత్వం వారైతే పద్మశ్రీ అవార్డును అందించారు. ఇంకా కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డులు, ఇలా చాలా అవార్డులు తీసుకున్నారు ఆవిడ. 1999 నవంబర్ హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు న్యాయ నిర్ణేతగా సంఘ అధ్యక్షులుగా కూడా ఆవిడ పనిచేశారు. అంతేకాకుండా భానుమతి గారు చాలా చక్కగా చిత్రాలు వేసేవారట. ఇంకా ఆవిడకి జ్యోతిష్యంలో కూడా మంచి ప్రావీణ్యం ఉందంట. ఈ విషయాలు మనకు తెలియదు. నేను ఆవిడ నాలో నేను జీవిత చరిత్ర చదివి నేను ఆ విషయాలు తెలుసుకున్నాను అన్నమాట ఆవిడ గురించి.
విన్నారు కదా అత్తగారి కథలు. ఈ అనగనగా పాడ్కాస్ట్ సిరీస్ని ప్రొడ్యూస్ చేసి మీకు వినిపిస్తున్నది సంధ్యావేదురి. తప్పకుండా SBS తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో చేయండి. మళ్ళా వచ్చే శుక్రవారం ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అప్పటిదాకా సెలవు.